பத்ரம் கர்ணேபிஷ்ருணுயாமதேவாஹ பத்ரம் பஶ்யேமாக்ஷபிர்யஜித்ராஹ ஸ்திரைரங்கைஸ்துஷ்டுவாகும்ஸஸ்தனூபிஹ வ்யஷேம தேவஹிதம் யதாயுஹ ஸ்வஸ்தி ந இந்த்ரோ வ்ருத்தஶ்ரவாஹ ஸ்வஸ்தி ந பூஷா விஶ்வவேதாஹ ஸ்வஸ்தி நஸ்தார்க்ஷோ அரிஷ்டநேமிஹ ஸ்வஸ்தி நோ ப்ருஹஸ்பதிர் ததாது ஓம் ஶாந்தி ஶாந்தி ஶாந்தி.
முண்டகோபநிஷத் 3வது அத்தியாயம் மொதட்டிக்கண்டம் 8வது மந்திரம்.
ந சக்ஷுஷா குஹ்யதே நாபி வாசம். நான்யைர் தேவை தபசா கர்மணாவம் ஞான பிரசாதேன விசுத்த சத்வஹ ததஸ்துதம் பஷ்யதே நிஷ்கலம் த்யாயமானஹ
பிரம்மனை தெரிசுகோவடம் ஏ விதங்க சாத்தியமவுத்துந்தி அனை விஷயான்னி ఒక సాధన రూపంలో ముందు చెప్పబడింది. సత్యవాక్ పరిపాలన ద్వారా ఒక వ్యక్తి చిత్తశుద్ధిని పొందగలడు. చిత్తశుద్ధి పొందడం వలన జ్ఞాన యోగ్యత కలుగుతుంది. జ్ఞాన యోగ్యత అంటే శాస్త్రం చదవడానికి తగినటువంటి అర్హత, అది జ్ఞాన యోగ్యత. ఏ శాస్త్రం చదివి జ్ఞానం పొందగలుగుతామో ఆ శాస్త్రాన్ని చదవాలి అనేటువంటి కోరిక కలగడమే జ్ఞాన యోగ్యత. ఇప్పుడు నేను జ్ఞానం ఉపనిషత్తులు చదవడానికి అర్హుణ్ణా కాదా అని చెప్పి మనకు ఒకవేళ సందేహం వస్తుందనుకోండి, అది నాకు చదవాలని ఉత్సాహం కోరిక ఉన్నది అంటే మనకు జ్ఞాన యోగ్యత ఉన్నది అని అర్థం. చదవాలి, భగవద్గీత చదవాలి, ఉపనిషత్తులు చదవాలి అని ఒకవేళ మనకు మనసులో ఉత్సాహం కానీ ఆ ప్రీతి కానీ లేకపోతే జ్ఞాన యోగ్యత కలగలేదు అని అర్థం. వినడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది మనకు, కానీ ఇది పరమసత్యం. ఎవరికైతే ఈ భగవద్గీత చదవాలి, క్షుణ్ణంగా తెలుసుకోవాలని కోరిక కలుగుతుందో వాళ్ళకి జ్ఞాన యోగ్యత ఉన్నట్లు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి జ్ఞాన యోగ్యత లేనట్లు అంతే. కాబట్టి సత్య వాక్ పరిపాలన అనేటువంటిది ఒక సాధనమని శాస్త్రంలో చెప్పబడింది. సత్యమేవ జయతే న అనృతం. సత్యవ్రతం, సత్యవాక్ పరిపాలన మనిషిని ఎలా పరమసత్యానికి తీసుకువెళ్ళగలుగుతుంది అనేటువంటిది శాస్త్రంలో చెప్పబడింది. ఆ సత్యవాక్ పరిపాలన అనేటువంటిది వ్యావహారిక సత్యం ఆ పారమార్థిక సత్యానికి దారితీస్తుంది. అందుకని చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పవాకురా, అబద్ధం చెప్పవాకురా అంటాం. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత విషయం. వాళ్ళందరికీ తెలియదు ఈ పరమసత్యాన్ని తెలుసుకోగలుగుతావు నువ్వు ఈ సత్యం మాట్లాడితే అని. ఎవరికి తెలుసు అప్పుడు? తెలియదు. కానీ జ్ఞాన యోగ్యత కలిగిన తర్వాత నాకు ఎలా కలిగింది, నేను దేనివల్ల ఈ యొక్క శాస్త్రం మీద ఇష్టం కలుగుతున్నది నాకు అంటే, ఓహో చిన్నప్పుడు ఏదో కొన్ని విలువలు పాటించాను నాకు తెలియకుండానే, ఆ విలువల మూలంగా నా మనస్సు పరిపక్వత చెంది, ఆ పరిపక్వత మూలంగా శాస్త్రం చదవాలనే కోరిక కలగడం వల్ల ఈ ముండకోపనిషత్తు చదవడం జరిగింది. ఈ విధంగా శాస్త్రంలో ఎన్నో విలువలు చెప్పబడ్డాయి. అలా చెప్పిన తర్వాత 7వ మంత్రంలో ఏం చెప్పారు, ఆ బ్రహ్మ అనేటువంటి సత్య పరమసత్యం అనేటువంటిది ఎక్కడో లేదు, తెలుసుకోని వాడికి దూరంగా ఉంటుంది, తెలుసుకున్న వాడికి అతి సమీపంలో ఉంటుంది, కాబట్టి దూరాత్ సుదూరే తదిహాంతికేచ అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి అజ్ఞానికి అది దూరంగా ఉంటుంది, వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంటుంది ఆ బ్రహ్మం. కానీ శాస్త్రం ముముక్షులందరికీ కూడా ఆ ఆత్మ ఎక్కడో లేదు, అంతటా వ్యాపించి ఉన్నదే, నాలో కూడా వ్యాపించి ఉన్నది అని ఆ భావనతో శాస్త్రం చదివి నాలో వ్యాపించి ఉండడం ఏమిటి, నేనే అది అయ్యుంటే అని చెప్పేటువంటి జ్ఞానం కలుగుతుంది. అంతికేచ అన్నారు, దన్ మోర్ నియరెస్ట్ ఏదైనా ఉందంటే ఏమిటండి అది, నియరెస్ట్ చాలా దగ్గరగా ఉన్నది ఏమిటి చెప్పండి, ఇప్పుడు నేను ఆత్మస్వరూపాన్ని, ఇంతకంటే ఇంక వేరే దగ్గర ఉన్నటువంటిది ఏదైనా ఉందా మనకు ప్రపంచంలో, దీన్ని వదిలిపెట్టి ఆత్మస్వరూపాన్ని ఎక్కడెక్కడో ఏమిటేమిటో వెతుకుతున్నామంటే అందుకనే దుఃఖానికి అది కారణం, బయట వెతకడమే దుఃఖానికి కారణం. అందుకని పశ్యతి ఇహ ఏవ అన్నారు, ఈ జన్మలోనే ఇక్కడే పశ్యతి అంటే తెలుసుకుంటాడు. ఈ జ్ఞాన యోగ్యత కలిగిన వ్యక్తి దుఃఖ నివృత్తికి ఇది ఒక్కటే మార్గం అనేటువంటి నిర్ణయానికి వచ్చేసి ఇంకా శాస్త్రానికి దాసోహం అయిపోతాడు. మరేది దీనికి సొల్యూషన్ లే కాదు, ఏ వ్రతాలు ఏ పూజలు చేసినప్పటికి కూడా దీనికి ఒక సొల్యూషన్ అనేటువంటిది లేదు ఈ దుఃఖానికి. ఈ దుఃఖం పోవాలి అంటే ఒక్కటే మార్గం, శాస్త్ర పఠనం శ్రవణం. అలా తెలుసుకున్న వాళ్ళే పశ్యతి ఇహ ఏవ అన్నారు. కిం పశ్యతి, ఏం చూస్తాడు అన్నాడు, ఆత్మని చూస్తాడు అంటే ఆత్మని తెలుసుకుంటాడు అని అర్థం. ఎలా తెలుసుకుంటాడు, ఎందుకంటే అక్కడ పశ్యతి అని చెప్పిన తర్వాత కళ్ళతో చూస్తాడనే సందేహం వస్తుందని చెప్పి ఉపనిషత్తు ఏం చెప్తోంది 8వ మంత్రంలో, న చక్షుషా గృహ్యతే. ఈ ఆత్మ చక్షుష అంటే కళ్ళ ద్వారా తెలుసుకొనబడలేదు. ఎందుకని ఆత్మ మన కంటి ద్వారా తెలుసుకోలేము అంటే ఆ యొక్క ఆత్మకి రూపం లేదు కనుక, రూపం ఉన్నదాన్ని మాత్రమే కన్ను తెలుసుకోగలుగుతుంది. ఫామ్ అంటాం, రూపం ఉన్నదాన్నే ఆత్మ తెలుసుకోగలుగుతుంది, రూపం లేని దాన్ని కళ్ళు తెలుసుకోగలుగుతాయి, ఆత్మ కాదు కళ్ళు తెలుసుకోగలుగుతాయి, రూపం లేని దాన్ని ఆత్మ కళ్ళు చూడలేవు. అది న చక్షుషా గృహ్యతే, ఎందుకంటే అక్కడ పశ్యతి అనే పదాన్ని ఇక్కడ కళ్ళతో చూడడం అని చెప్పి అనుకునే అపోహ కలగడానికి ఆస్కారం ఉంది కనుక న చక్షుషా గృహ్యతే. అంతేకాదు న వాచ అపి గృహ్యతే, వాచ అంటే దానికి అనభిధేయం, దానికి పేరు లేదు కదా, పేరు రూపం ఉంటే కదా పేరు పెడతాం, రూపం లేని వస్తువుకి పేరేం పెడతామండి, పేరు ఉంటే కదా నోటితో వాక్కుతో మాట్లాడగలుగుతాం చెప్పగలుగుతాం. బ్రహ్మం అంటే ఇది, ఈ పేరు కలిగి ఉంటుంది, మనం అర్థం కావడం కోసం మనకు ఏదో చెప్పుకుంటున్నాం, కానీ రూపం లేని దానికి పేరు కూడా ఉండదు. అభిధేయం అంటే పేరు, అభిధేయం లేనటువంటి దానికి మాట వాక్కులతో దాన్ని తెలుసుకోలేము అన్నారు. మరి ఏమిటండి శాస్త్రం చేసే పని ఏమిటి అన్నారు, రూపము లేనటువంటి పేరు లేనటువంటి ఆ ఆత్మ తెలుసుకుంటాము అంటున్నారు మీరు, మళ్ళీ ఎలా తెలుసుకుంటాం, మరి ఉపనిషత్తు ఏం చెప్పబోతున్నది మాకు, ఊరు పేరు లేనటువంటి అంటుంటారు చూసారా తెలుగులో, ఊరు పేరు లేనివాడండి ఆయన అంటే, ఊరు పేరు లేని వాళ్ళకి ఏం విలువ ఉంటుందండి, ఊరు పేరు విలాసం అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ అన్నీ ఉంటే కదా విలువ ఈ రోజుల్లో, ఊరు పేరు లేని వాళ్ళకి ఏం విలువ ఉంటుంది. అట్లాగే మీ బ్రహ్మం, మీ బ్రహ్మం అంటే ఇప్పుడు మన బ్రహ్మం అన్నమాట, పూర్వపక్షి అడుగుతాడు, మీ బ్రహ్మము పేరు లేదు, రూపం లేదు, అట్లాంటి బ్రహ్మాన్ని పట్టుకొని వేళ్లాడతారు ఎందుకు మీరు? ఏదో బ్రహ్మం ఉన్నది ఉన్నది అని. అదే ఆ బ్రహ్మమే ఈ ఆత్మ అంటారు మళ్ళీ అని. అంటే రూపం పేరు లేకపోవడం అనేటువంటిది శాస్త్రం ఎలా చెప్తుంది మనకు అంటే, ఇది ఆత్మ అని చెప్పక్కర్లేదు. ఇట్ ఈజ్ నాట్ ఆబ్జెక్టిఫయబుల్, అప్రమేయం కదా. రూపం పేరు లేనటువంటిది ఎప్పుడు కూడా ఫలానా అని చెప్పి చూపించాలి అంటే ఆబ్జెక్ట్ కదండి అది. ఇది ఈ పేరున్నది చూడండి, ఇది అండి ఆత్మ, ఇదండి బ్రహ్మం అంటే. మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి రేపు బ్రహ్మాన్ని చూపిస్తాను రాండి అంటే వస్తారు కదా రారా? పాపం స్వామిని చెప్తున్నారు, అయినా వెళ్ళి చూద్దాం, కనపడితే కనపడుతుంది లేకపోతే లేదా అని చెప్పి నమ్మి వస్తారా లేదా? కొంతమంది అయినా వస్తారు, హాఫ్ ఆఫ్ ద పీపుల్ వెల్కమ్ కదా. నేను చూపించాలి అంటే ఆ బ్రహ్మానికి రూపం ఉండాలి కదండి. రూపం లేదు, పేరు లేదు, మరి శాస్త్రం ఏం చెప్తుందంటే, శాస్త్రం బ్రహ్మాన్ని గురించి ఏం చెప్పడం లేదు. నువ్వు బ్రహ్మాన్ని ఏది కాదు కాదు అనుకుంటున్నావో, దేనివల్ల కాదు అనుకుంటున్నావో, ఆ యొక్క రాంగ్ నోషన్స్ అన్నిటినీ శాస్త్రం తీసేస్తుంది. అంతే శాస్త్రం చేసేది. ఆత్మని చూపించక్కర్లేదు. ఆత్మ అనుభవం అందరికీ ఎప్పుడూ ఎల్ల వేళలా ఉంది, కానీ ఆ ఆత్మని నేనని తెలుసుకోకపోవడం వల్ల శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నువ్వు తెలుసుకోలేకపోవడానికి ఈ కారణాలు ఉన్నాయి, ఈ కారణాల వల్ల నువ్వు ఆత్మని తెలుసుకోలేకపోతున్నావు, అందుచేత ఈ కారణాలన్నీ కూడా ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోకుండా చేస్తున్నాయి కాబట్టి ఈ కారణాలన్నీ తొలగించవలసినది అని చెప్పి శాస్త్రం మనల్ని అడుగుతుంది. అది శాస్త్రం చేసే పని. ఎందుకంటే శబ్ద ప్రమాణం శాస్త్రం ద్వారా ఆత్మ తెలుసుకుంటామంటే శాస్త్రం చదివితే ఆత్మ కనపడుతుందని చెప్పి అనుకోవాకండి. దిస్ ఈజ్ ద యునీక్నెస్ ఆఫ్ శాస్త్ర. చాలామందికి తెలియదు ఈ విషయం, శాస్త్రం చదివితే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడని చెప్తా అనుకుంటారు చాలామంది. బ్రహ్మ ప్రత్యక్షం అవడం కూడా చెప్పాం మేము, ఎందుకంటే శాస్త్రం వల్ల బ్రహ్మ ప్రత్యక్షం అవడం అనేటువంటిది ఉండదు. శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనలో ఉన్నటువంటి ఈ తప్పుడు ఆలోచనలు ఉన్నాయి చూసారా, తప్పుగా ఆలోచించే విధానం అన్నమాట. ఆత్మ ఎక్కడో ఉంది, నేను శరీరాన్ని అనే భావనను తీసేసి ఈ శరీరం నేను కాదు అనేటువంటి ఆ యొక్క ఆలోచనని తీసేస్తుంది శాస్త్రం. ఎందుకు నువ్వు కాదు అని చెప్పేది యుక్తి ద్వారా, శాస్త్ర ప్రమాణం ద్వారా చెప్తుంది. ఈ పంచకోశాలు నువ్వు కాదు, ఇది నువ్వు కాదు, ఈ ఫామ్, ఈ రూపం, ఈ నేమ్, ఇవన్నీ కూడా, ఈ నామరూపాలన్నీ కూడా మిథ్య అని చెప్పి శాస్త్రం చెప్పి 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 తర్వాత అన్నీ నెగేట్ చేసిన తర్వాత, అన్నీ నెగేట్ చేసిన తర్వాత ఎవరుంటారు? అన్నీ నెగేట్ చేసి, నెగేట్ చేయడం అంటే తీసివేయడం అన్నమాట. అన్నీ తీసేసిన తర్వాత ఇది కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని చెప్పిన తర్వాత ఎవరు మిగిలితే? వాళ్ళు ఆత్మ. అన్నీ తీసేసిన తర్వాత ఎవరు మిగులుతారండి? నేను. అది చిత్ సచ్చిత్ స్వరూపం మిగులుతాను. చిదాభాస ఆర్సి ఆర్ఎం వన్ ఆర్ఎం టూ ఆర్ఎం త్రీ అన్నీ గుర్తున్నాయి. ఆర్ఎం వన్ ఆర్ఎం టూ ఆర్ఎం త్రీ అవన్నీ కూడా నువ్వు కాదు, నువ్వు ఓసి మాత్రమే అని చెప్తుంది ఆత్మ. శాస్త్రం చదవడానికి ముందు నేను ఓసీనే. ఏం భాష మాట్లాడుతున్నారండి స్వామిని మీరు? తెలుగా, ఇంగ్లీషా? ఓసి అంటే ఒరిజినల్ కాన్షియస్నెస్. శాస్త్రం చదవడానికి ముందు నేను ఒరిజినల్ కాన్షియస్నెస్నే, అంటే బింబ చైతన్యాన్నే నేను. శాస్త్రం చదివిన తర్వాత ఏమవుతుంది? నేను బింబ చైతన్యాన్ని అని తెలుసుకుంటున్నాను అంతే. ప్రతిబింబ చైతన్యాన్ని శరీరాన్ని నేను అనుకున్నవాణ్ణి ముందు. శాస్త్రం చదవడం వల్ల బింబ చైతన్యాన్ని అని తెలుసుకోగలుగుతున్నాను, బింబ చైతన్యమే అయ్యున్నాను నేను. అర్థమైందా? అంతేగాని శాస్త్రం చేసే పని అదండి. ఇది మనకు క్లియర్గా తెలియాలి. శాస్త్ర, వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ శాస్త్ర స్టడీ? మనం ప్రతిబింబ చైతన్యం కాదు అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కాదు, స్థూల శరీరం కాదు, సూక్ష్మ శరీరం కాదు, కారణ శరీరం కాదు, ఇవన్నీ కూడా జడం. నువ్వు ఒరిజినల్ బింబ చైతన్యాన్ని అయి ఉన్నావు, అదే ఆత్మ, అదే బ్రహ్మం. ఆ పరమాత్మ ఈ జీవాత్మ రెండు కూడా ఒక్కటే అనేటువంటి జ్ఞానాన్ని కలుగజేస్తుంది. అందుకని వాక్కు ద్వారా ఇది ఆత్మ అని చెప్పేటటువంటిది కాదు ఆత్మ. తర్వాత న అన్యై దేవై, అన్యై దేవై అంటే మిగతా ఇంద్రియాల చేత కూడా తెలుసుకోబడలేదు. దేవై అంటే ఏం చెప్పాము ఇక్కడ, అన్య ఇంద్రియాలు అన్నమాట. కన్ను ముక్కు చెవు ఇవన్నీ ఉన్నాయి కదా, కళ్ళతో చూడలేమని చెప్పాం, వాక్కు, మిగతా కర్మేంద్రియాలు ఉన్నాయి కదా, ఈ చెవులతో వినడం, స్పర్శ, గంధం, ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచప్రాణాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ వీటి ద్వారా తెలుసుకోలేవు. అది అన్యై దేవై నా గృహ్యతే, దాన్ని మనం సప్లై చేసుకోవాలి ప్రతి చోట. ఇంద్రియై అంటే ఎందుకు చెప్పాం ఇక్కడ అంటే, ఈ ఇంద్రియాలు అన్ని ప్రకాశింపజేస్తాయి కానీ ఈ ఆత్మని ప్రకాశింపజేయలేవు. ఇప్పుడు ఇక్కడ మైక్ ఉంది అని చెప్పి ఎలా తెలుస్తుంది, ఇంద్రియ ప్రకాశం వల్ల తెలుస్తుంది, కానీ ఆత్మ అలా తెలియదు, ఆ విధంగా తెలుసుకోలేం ఆత్మని. అంతేకాదు తపస్సు చేస్తే ఏమైనా తెలుస్తుందా అండి ఆత్మ అన్నాడు, ముక్కు మూసుకొని గాలి పీల్చకుండా వ్రతాలన్నీ పాటించి కొన్ని రోజులు తపస్సు చేస్తే ఆత్మ దొరుకుతుందంటే తపస్స దొరకదు, ఆత్మని తెలుసుకోలేవు. ఎంత తపస్సు చేసినప్పటికీ కూడా తల్లకిందులుగా ఉండి శీర్షాసనం వేసి ఎక్కడికి వెళ్ళినా ఏ తపస్సు చేసినా ఆత్మను తెలుసుకోలేవు అన్నారు. తపస్స కర్మణావా, ఎటువంటి కర్మ, ఎంత పెద్దదైనటువంటి వైదిక కర్మ చేసినప్పటికీ, ఎంత ఉన్నతమైనటువంటి మహాఫలితాన్ని ఇచ్చినటువంటి వైదిక కర్మలు చేస్తే చాలా ఫలితాలు వస్తాయని చెప్తారు కదా, ఆ ఫలితాలన్నింటిలో అలాగే ఈ ఆత్మని తెలుసుకుండే చూసే ఫలితం ఏదన్నా వస్తుందా అండి ఈ వైదిక కర్మలు చేస్తే అంటే, న కర్మణావా గృహ్యతే అన్నారు. కోట్ల కొలది వైదిక కర్మలు చేసినప్పటికీ, జన్మ జన్మల తరబడి చేసినప్పటికీ కూడా నీకు ఈ ఆత్మని ఈ కర్మల ద్వారా తెలుసుకోలేవు అన్నారు. మరి ఎలా తెలుసుకుంటాము అండి అన్నారు, శ్రవణం, శ్రవణం మాత్రమే, మననం నిధిధ్యాసనం వల్ల కూడా తెలుసుకోలేవు. క్లాసులు కూర్చొని అదే పనిగా వింటూ ఉంటేనే జ్ఞానం కలుగుతుంది, వేరే ఒక మార్గం లేదండి. కళ్ళతో తెలుసుకోలేవు, వాక్కుతో తెలుసుకోలేవు, తపస్సు ద్వారా తెలుసుకోలేవు, ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేవు, ఎంత వైదిక కర్మలు చేసినప్పటికీ తెలుసుకోలేవు. మరి ఎలా తెలుసుకుంటావు అంటే జ్ఞాన ప్రసాదేన అన్నారు. ఏమండి వీటన్నిటి ద్వారా తెలుసుకోలేను 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 అంటే కాస్త నిరాశ వస్తున్నదండి నాకు అన్నాడు. నిరాశ పడవాకు, ఆ ఆత్మజ్ఞానం విశుద్ధ సత్వ జ్ఞాన ప్రసాదేన ధ్యాయమాన పశ్యతే నిష్కళం తం ఆత్మానం. ఎలా తెలుసుకోగలుగుతాం ఈ ఆత్మని, కళ్ళ ద్వారా కాదు, ఇంద్రియాల ద్వారా కాదు, తపస్సు ద్వారా కాదు, కర్మల ద్వారా కాదు, కానీ విశుద్ధ సత్వ, ఎప్పుడైతే నిర్మలమైనటువంటి మనస్సు ఉంటుందో, ఎలాగైతే అద్దం మీద కనుక దుమ్ముంటే మనం ముఖం కనపడదో, అదేవిధంగా ఈ మనస్సులో గనక మలినం గనక ఉంటే రాగం, ద్వేషం, కోపం, ఇవన్నీ పంచక్లేశాలు అంటారు. పంచక్లేశాలు అంటే దోషాలు అన్నమాట, మనసులో ఉండేటటువంటి దోషాలు చెప్పారు. అవిద్య అన్నట్టు మనసులో అజ్ఞానం ఉన్నంతసేపు ఈ ఆత్మని తెలుసుకోలేవు. అవిద్య, అస్మిత, అస్మిత అంటే అహంకారం, ఇగ్నరెన్స్. ఇది యోగ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పబడింది, అవిద్య, అస్మిత, అహంకారం అన్నమాట మనిషికి, ఈగోయిజం. అది ఉన్నా కూడా అది కూడా ఒక మలినమే మనిషికి, మనసులో ఉండే మలినం అది. అందుకని చిన్న పిల్లల లాంటి మనస్తత్వం ఉండాలి. చిన్న పిల్లలకి ఎటువంటి మనస్తత్వం ఉంటుందో అట్లా ఉండాలి. అంటే చిన్నపిల్లలు చేష్టలు చేయకూడదు, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండడమే ఇన్నోసెన్స్ అంట, అమాయకత్వం. అటువంటి మనస్సు ఉండాలి, కానీ కల్మషంతో కూడిన మనసు ఉండకూడదు. రాగం, రాగం అంటే అటాచ్మెంట్ అనమాట. కొన్ని నాకు ఇష్టం, తర్వాత ద్వేషం, కొన్ని అంటే నాకు ఇష్టం లేదు. రాగము ద్వేషం అది కూడా మలినమే. కొంతమంది అంటే నాకు చాలా ఇష్టం అండి, వాళ్ళంటే నాకు అసలు పడదండి అన్నావు అనుకో, అంటే మనసులో కలుషితం ఉన్నట్లే. ఎప్పుడు కూడా ఆ మాటను మనకు మనసు నుంచి రాకూడదు. ఐ డోంట్ లైక్ దట్ పర్సన్, ఐ లైక్ దిస్ పర్సన్ అంటే ఏమిటి, మలినం ఉన్నది అని అర్థం. సో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష నాలుగైనయా. ఐదోది అభినివేశ అన్నారు. అభినివేశ అంటే క్లింగింగ్ టు ద బాడీ. ఈ శరీరాన్ని పట్టుకొని వేళ్లాడుతుంటాడు ఎంతసేపటికి. ఈ శరీరానికి పోషణ చేయటం, ఈ శరీరానికి ఏమవుతుందో ఇన్సెక్యూరిటీ గురించి ప్రాబ్లం అనమాట. ఆర్జన కోసమే కష్టపడుతూ ఉంటాడు, ఈ శరీరాన్ని పోషించడానికి మహా కష్టపడుతుంటాడు. దీంతో అటాచ్మెంట్ పెట్టుకొని క్లింగింగ్ టు ద బాడీ అనమాట. ఆ బాడీకి కనెక్షన్ అయిన ఆబ్జెక్ట్స్కి కూడా క్లింగింగ్ అనమాట. కారు, ఫ్రిడ్జ్, ఏసీ, టీవీ, హౌస్, ఇంకా అదే అటాచ్మెంట్, అది అభినివేశ అంటాం దాన్ని. ఎంతకాలం వరకు ఈ శరీరం మీద అభిమానం, విపరీతమైన అభిమానం, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువుల మీద అభిమానం, ఆ మనుషుల మీద అభిమానం ఉంటుందో అంతవరకు కూడా ఈ మలినం పోదు మనసులో. ఇవన్నీ పంచక్లేశాలని చెప్పారు. ఈ విశుద్ధ సత్వ అంటే ఎవరు, శుద్ధ అంతఃకరణం కలిగినటువంటి వ్యక్తి. శుద్ధ అంతఃకరణం యస్య సహ, ఆ వ్యక్తి జ్ఞానప్రసాదేన, అంటే జ్ఞానప్రసాదం అంటే ఏంటి, శమః, మనోనిగ్రహం వల్ల. జ్ఞాయతే అనేన ఇతి జ్ఞానం, జ్ఞానప్రసాదం. ఎక్కడైతే ఆ బుద్ధిలో ప్రసాదత ఏర్పడుతుంది, ఎట్లాగైతే నీళ్లల్లో తరంగాలు లేకుండా, రిప్పుల్స్ లేకుండా ఉంటే మన ముఖాన్ని మనం చూసుకోగలుగుతాము, ట్రాంక్విలిటీ అంటాం. చూసారా, ట్రాంక్విలిటీ, వాటర్ ఈజ్ సో ట్రాంక్విల్ అంటాం. ట్రాంక్విల్గా ఉందంటే ఏమిటి, మన ముఖం ప్రతిబింబం క్లియర్గా కనపడుతుంది. అదేవిధంగా మన మనస్సు కూడా అలలు లేనటువంటి నీటితో సమానంగా ఉండాలి, దుమ్ము ధూళి లేనటువంటి అద్దంతో సమానంగా ఉండాలి, అద్దంతో సమానంగా ఉండాలి. అలా గనక ఉంటే అది విశుద్ధ సత్వ అంటే. అప్పుడు ఏమేర్పడుతుంది, జ్ఞానప్రసాదత ఏర్పడుతుంది. జ్ఞానప్రసాదం ఏర్పడినప్పుడు ఏమవుతుంది, ధ్యాయమాన, చిత్త ఏకాగ్రత వస్తుంది మనిషికి. క్లాసులో కూర్చుంటే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారో కూడా తెలియదు. ఒక గంట సేపు క్లాస్ అంటే ఇంకా ప్రపంచాన్నే మర్చిపోతాడు ఆ వ్యక్తి. అది జ్ఞానప్రసాదేన ధ్యాయమాన, అంటే జ్ఞానయోగేన అని అర్థం. శ్రవణ మనన నిధిధ్యాసన ద్వారా అని అర్థం. ధ్యాయమాన అంటే ధ్యానం చేస్తాడు కూర్చొని కాదు అర్థం. ధ్యానం చేస్తే ఏమొస్తుందండి, ధ్యానం చేసి సమాధిలోకి వెళితే ఆత్మ కనపడుతుందా అన్నాడు. పాపం కూర్చొని చేస్తున్నారు చాలామంది, ధ్యానంలో కూర్చొని సమాధిలోకి వెళ్ళిపోతే ఆత్మ కనపడుతుంది అన్నాడు. అలా కనపడదు. శ్రవణం ద్వారా మాత్రమే ధ్యాయమాన అంటే నిధిధ్యాసన చేయడం వల్ల విన్నటువంటి ఆ జ్ఞానం పరిపక్వత పొంది మనసులో దృఢమైన జ్ఞానం కలుగుతుంది అని అర్థం. అంటే విషయ వాసనలన్నీ పోతాయి ఆ మనిషిలో. ఈ ప్రాపంచిక విషయాల మీద వాసన, కోరిక, తాపత్రయం ఉండదన్నమాట. అక్కడ ఏం జరుగుతుందని న్యూస్ పేపర్లో ఏముందండి, ఏమంటారు, మీ ఒపీనియన్ ఏమిటండి స్వామిని ప్రజెంట్ న్యూస్లో అన్న. ప్రజెంట్ న్యూస్ పేపర్లో నీకు ఒపీనియన్ సంగతి నీకెందుకు, అసలు నువ్వు ఎక్కడున్నావు, నీ సాధన ఏమిటి, ఎటు నీ ముక్తి గురించి ఆలోచించాలి. కానీ ఏదో న్యూస్ పేపర్లో ఎన్నో రకాల న్యూస్లు వస్తూ ఉంటాయి. తాపత్రయం చూడండి, ఇది విషయ వాసన అంటే. ఎస్పెషల్లీ సన్యాసిని కదా అడుగుతుంటారు వచ్చి, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అన్న. హూ యామ్ ఐ టు హ్యావ్ ఒపీనియన్? వై ఐ హ్యావ్ టు గివ్ ఒపీనియన్ ఎట్ ఆల్? సో దిస్ ఇస్ కాల్డ్ విషయ వాసన. ఈ విషయ వాసన ఉన్నంతసేపు మనిషికి ఈ మనస్సు ధ్యానం వైపుకు, నిధిధ్యాసనం వైపుకు మళ్ళదు, చిత్త ఏకాగ్రత కలగదు. అటు ఇటు కోతిలాగా పరిగెడుతుంటుంది, ఆ చెట్టు మీదకి ఈ చెట్టు మీదకి ఎలాగైతే కోతి ఎగురుతూ ఉంటుందో ఆ విధంగా పరిగెడుతుంటుంది మనస్సు. ఎప్పుడైతే మనిషి, అందుకని ట్రాంక్యులిటీ అంటే ట్రాంక్యులైజర్స్ అంటారు చూసారు ఇంగ్లీష్లో మందులు, ట్రాంక్యులైజర్స్ ఇస్తే ఏమవుతుందంటే ట్రాంక్యుల్ అయిపోతాడు మనిషి. ఆ ట్రాంక్యులైజర్స్ కాదు మనం మాట్లాడేది, ట్రాంక్యులిటీ అంటే విచక్షణ వివేక వైరాగ్య శమదమ ఉపరమ తితిక్ష ద్వారా కలిగినటువంటి జ్ఞానం. అది అర్థం ఇక్కడ. నా మూఢ నమ్మకం కాదు, యుక్తి శృతి అనుభవపూర్వకంగా కలిగినటువంటి జ్ఞానం, అటువంటి జ్ఞానం కలుగుతుంది. పశ్యతే అన్నారు, నిధిధ్యాసనేన అపరోక్ష జ్ఞానతయా పశ్యతే. అపరోక్ష జ్ఞానం, బ్రహ్మం ఎక్కడో ఉన్నాడండి కాదు, అది పరోక్ష జ్ఞానం. బ్రహ్మ నాస్తి అనేటువంటిది మొదట ఫస్ట్ స్టార్టింగ్. దేవుడు ఉన్నాడండి, ఉన్నాడంటారా, తర్వాత ఉన్నాడు ఉన్నాడు అంటాడు కొంచెం, అది పరోక్ష జ్ఞానం. దేవుడు ఎక్కడున్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, పర్వాలే, బెటర్ దాన్ దట్ అదర్ పర్సన్. అది పరోక్ష జ్ఞానం. ఆత్మ ఎక్కడో ఉన్నది, ఎక్కడో ఉన్నది పరోక్ష జ్ఞానం. ఆత్మ ఎక్కడో లేదు, ఇక్కడే ఉన్నది అన్నది, అది ఇంకా పరోక్ష జ్ఞానమే. ఇక్కడే ఉన్నది అంటే ఇంకా పరోక్షంగానే ఉంది, అది ఆత్మ నేనని తెలియలేదు కదా. అసలైన జ్ఞానం ఏమిటి, ఆ ఆత్మస్వరూపం నా స్వరూపమే, నేనే ఆత్మస్వరూపం. నేనంటే, నేనంటే ఎవరు, బింబ చైతన్యం. కాబట్టి ఆర్సియా ఓసియా మీ ఇష్టం, ఏది చూజ్ చేసుకుంటారో, అంటే మీరు దాన్ని దేన్ని ఎన్నుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది మన జీవిత నిర్ణయం అంతా కూడా. సుఖం దుఃఖం దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆర్సీని గనక నేను అని అనుకున్నామంటే దుఃఖం తప్పదు. లేదు లేదు, నేను ఓసీ, నేను బ్రహ్మ చైతన్యాన్ని అన్నామంటే సుఖం. అది ఇప్పుడు మన దుఃఖానికి కారణం ఏమిటండి, వీఆర్ ఓటింగ్ టు ఆర్సీ. సో నెక్స్ట్ ఎలక్షన్స్కి చేంజ్ ద బ్యాలెట్. ఎక్కడ వేయాలి స్టాంప్, ఓసీకి వెయ్యాలి ఓటు. మన ఎన్నికలు వేరండి, ఆ ఎన్నికలు చెప్పటలేదు. మన ఎన్నికలు వేరు, మన ఓటు వేరు. వేస్తే సుఖం అన్నారు. అది పశ్యతే నిధిధ్యాసనేన అంటే ఆ విన్నదాన్ని మననం చేస్తూ ఉండాలి, విషయవాసనలకు పోకూడదు. అదే చింతనంలో ఉండాలి, అదే వింటూ ఉండాలి, అదే నోట్స్ రాసుకోవడము, ఆ రీరైటింగ్ చేయడము, ఇంటికి వెళ్ళి జ్ఞాపకమున్నది వ్రాయడము, క్యాసెట్ వినడము, అదే సిస్టమేటిక్గా చేయాలి. ఏమిటి తెలుసుకుంటాడు, పశ్యతే తం నిష్కళం అంటే నిరవయవమైనటువంటి, కళం అంటే ఏంటి పార్ట్స్, నిష్కళం అంటే పార్ట్లు లేనటువంటి దాన్ని తెలుసుకుంటాడు అని అర్థం. పార్ట్లెస్ బ్రహ్మన్ తెలుసుకుంటాడు, తానుగా తెలుసుకుంటాడు అన్నాడు. తర్వాత శ్లోక మంత్ర, ఏషోణురాత్మా చేతసా వేదితవ్యః, యస్మిన్ ప్రాణః పంచధా సంవివేశః ప్రాణైశ్చిత్ సర్వమోతం ప్రజానాం. యస్మిన్ విశుద్ధేం విభవత్యేష ఆత్మా. ఏషః ఆత్మా అణుః, ఈ ఆత్మ అణుహు అంటే సూక్ష్మమైనటువంటిది అని అర్థం. అణు ఎంత చిన్నదో ఆత్మ కూడా అంత చిన్నది అని చెప్పి అర్థం చేసుకోకూడదు ఇక్కడ. ఏషః ఆత్మా అణుహు అంటే ఆ అణు ఎంత చిన్నదో అదేవిధంగా ఈ ఆత్మ కూడా చిన్నది అనేటువంటి అర్థం చేసుకోకూడదు. అణువు అంటే ఆ అణువు ఎంత సూక్ష్మమో, కంటికి కనపడదో, అదేవిధంగా ఈ ఆత్మస్వరూపం కూడా కంటికి కనపడనటువంటి సూక్ష్మమైనటువంటిది అని. సూక్ష్మమైనటువంటిది కనుక సూక్ష్మబుద్ధి కలగవారికే అది తెలుస్తుంది అని అర్థం. అంతే కదండి, సూక్ష్మమైనది సూక్ష్మమైన బుద్ధికి తెలుస్తుంది, అదే ఎ సటిల్ మైండ్ అలోన్ కెన్ గ్రాస్ప్ ద సటిల్ ఆత్మాన్. అంతేగాని అణువు కదా అని చెప్పి నేను మైక్రోస్కోప్లో చూస్తానండి అని చెప్పి అనకూడదు. పేపర్ రుద్దినట్టుగా రుద్దితే షార్ప్నెస్ వస్తుందన్నారు, అట్లా రాదు. శాస్త్ర శ్రవణం ద్వారానే సూక్ష్మ బుద్ధి కలుగుతుంది. ఒకవేళ శాస్త్రం చదవడానికి ముందే సూక్ష్మ బుద్ధితో వచ్చావు అంటే నీ పూర్వజన్మలో కొంచెం చదివి ఉండాలని అర్థం. శాస్త్రం వింటూ ఉంటే సూక్ష్మమైన విషయాలన్నీ కూడా అర్థమైపోతూ ఉన్నాయి అంటే ఏమిటి, ఆల్రెడీ యు ఆర్ హ్యావింగ్ సూక్ష్మ బుద్ధి అని అర్థం. అంతకుముందే సూక్ష్మ బుద్ధి ఉన్నది అని అర్థం. ఎలా వచ్చిందండి అంటే పూర్వజన్మ సంస్కారం, పూర్వజన్మలో ఏదో గురువు దగ్గరికి వెళ్ళి శుశ్రూష చేసి చదివి ఉంటావు కొంచెం, అక్కడ సరిగ్గా అటెండ్ అవ్వకుండా మిగిలి ఉంటుంది, అందుకని ఇక్కడికి వచ్చి ఉంటావు. కానీ కొంతమందికి క్లాసుకు వచ్చిన తర్వాత కూడా ఏమిటోనండి పవ స్వామిని చెప్తున్నారు కానీ కొంచెం కష్టంగా ఉందండి అని అనిపిస్తున్నది అంటే ఏమిటి, ఇంకా సూక్ష్మ బుద్ధి రాలేదు అని అర్థం. పర్వాలేదు, రాకపోయినా కూడా వింటూ ఉండు వస్తుంది అను. శాస్త్రంలో ఉన్నటువంటి గొప్పతనం అది. మనం వినంగా 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 శాస్త్రాన్ని, నా బుద్ధిని అది పాలిష్ చేస్తుంది అన్నమాట. ఎలా వినాలి, అసలు ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి నా మనసులో, ఏ దృక్పథం నన్ను ఈ అజ్ఞానంలోకి మళ్ళిస్తున్నది, నా దృక్పథాన్ని ఎలా మార్చుకోవాలి నేను అనేటువంటి కరెక్షన్ అక్కడికక్కడే క్లాసులోనే జరిగిపోతుంటుంది. అది శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్ర మహాత్మ్యం అని చెప్పొచ్చు, అది ద గ్లోరీ ఆఫ్ శాస్త్ర. నాకే తెలియదండి ఎలా మారిపోయింది నా మనస్సు అంటాడు. ఏం లేదు, నువ్వు వచ్చి కూర్చున్నావు అంతే, 60 కేజీల 70 కేజీల శరీరాన్ని తీసుకొచ్చి క్లాసులో పడే ఆ గంట సేపు ఇసే టైం నాది కాదు అనుకో, ఇంకా శాస్త్ర విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మైండ్ ఇంటలెక్ట్. శాస్త్రం చేయవలసిన జాబ్ చేస్తుంది అంతే, దానికి సందేహమే లేదు. అందుకని నాకు అర్థం కావటం లేదే, ఏమర్థమవుతుంది, నా బుద్ధి కొంచెం డల్లుగా ఉంది అని చెప్పి బాధపడని అవసరమే లేదు. అంతే వెళ్ళడం, కూర్చోవడం, వినడం. ఆ వినంగా 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 ఒకరోజు శాస్త్రం అది మనకే అర్థం కాదు, ఆశ్చర్యంగా ఉంటుంది. అరే చాలా విషయం ఉంది ఇందులో అంటే ఏమిటి అర్థం, మొదట్లో చాలా విషయం ఉందని తెలియలే, వినంగా 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 ఆ షార్ప్నెస్ వచ్చేస్తుంది అన్నమాట మనసుకి. అది ఈ అణుస్వరూపమైనటువంటి ఈ ఆత్మను తెలుసుకోవాలంటే చేతసా వేదితవ్య అన్నారు. చేతస అంటే మనసా అని అర్థం, మనస్సు ద్వారా. ఇందాకనే కదండి ఏ ఇంద్రియాల ద్వారా తెలుసుకోలేను అని చెప్పారు, ఇప్పుడు మనస్సు ద్వారా ఎలా తెలుస్తుందండి అన్నారు. ఇక్కడ మనస్సు ద్వారా అంటే చాలా సూక్ష్మమైన విషయం ఉంది అందులో. మనసా ఏవ ఆత్మద్రష్టవ్యం అంటే ఏమిటి, నిర్మలమైన మనసు కలవాడికి ఈ ఆత్మ తెలుస్తుంది, అందరి మనసులకి తెలియదు అని అర్థం. అన్ని రకాలైనటువంటి మనస్సులకి ఈ ఆత్మని తెలుసుకోవడం కష్టం. ఏ వ్యక్తి మనస్సు అయితే శుద్ధం అయిపోయి ప్యూర్గా ఉంటుందో, రాగ ద్వేషం కోపం తాపం లేకుండా ఉంటుందో, ఆ వ్యక్తికి మాత్రమే, ఆ వ్యక్తిలో ఉన్న మనస్సుకు మాత్రమే ఇది తెలుసుకోబడుతుంది. అది మనసా వేదితవ్య, తెలుసుకోవలసి ఉన్నది అర్థం. ఆ మనస్సు ద్వారానే యస్మిన్ ప్రాణ సంవివేశ పంచధ, ఎక్కడైతే ఈ ఆత్మ ఏ శరీరంలో అయితే ఏ అంతఃకరణంలో అయితే లభ్యమవుతున్నదో అక్కడ ఆ శరీరంలో ఈ పంచప్రాణాలు వ్యాపించి ఉన్నాయట. ఇది తటస్థ లక్షణం అంటాం. ఆత్మ ఎక్కడుందండి అంటే పంచప్రాణాలు ఎక్కడున్నాయో అక్కడ ఉంది ఆత్మ అన్నారు. పంచప్రాణాలంటే తత్వబోధ, ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన పంచప్రాణాలు. ఎక్కడ ఉన్నాయండి పంచప్రాణాలు? మన శరీరంలో ఉన్నాయి. ఎక్కడైతే యస్మిన్, ఏ ప్రదేశంలో అయితే ఈ పంచప్రాణాలు పంచధ అన్నారు. ప్రాణాహ పంచధ అంటే ఐదు విధాలుగా అని అర్థం. ఐదు విధాలుగా సంవివేశ అంటే వర్తతే, ఉన్నయ్యో అని. ఎక్కడ ఈ ఐదు ప్రాణాలు ఏ చోట అయితే ఉన్నాయో అక్కడ ఈ ఆత్మ తెలుసుకోబడుతుంది. మనసా వేదితవ్య, ఆ ప్రదేశంలో వెతుకు ఆత్మని అన్నాడు. ఏమన్నా ఇంటికి పోయి వెతుకుతామండి అనవా అక్కడిని మళ్ళీ వెతకడం అంటే అది లభ్యమయ్యే స్థానం అని చెప్పి శాస్త్రంలో చెప్తుంది. ఆ శాస్త్రంలో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకో అని అర్థం. అది పంచధ సంవివేశ అంటే నువ్వు బయట విరతకవాకు ఆత్మ కోసం అని అర్థం అండి. పంచధ ప్రాణాహ యస్మిన్ సంవివేశ, ఎక్కడైతే ఈ ఐదు ప్రాణాలు, ప్రాణాలు ఐదు విధాలుగా లభ్యమవుతున్నాయో అక్కడ మనస్సు ఉంటుంది. ఆ మనస్సులో తెలుసుకోగలుగుతావు. ముందుగానే చెప్పారు విశుద్ధ సత్వహాని, విశుద్ధమైనటువంటి పంచప్రాణాలు ఎక్కడైతే లభిస్తున్నాయో ఆ అంతఃకరణంలో నువ్వు తెలుసుకోగలుగుతావు అని అర్థం. ఎలాగైతే ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది కానీ కనపడటం లేదేమిటండి అన్నాడు. అంతటా వ్యాపించినప్పటికీ అంతటా కనపడదు అది. ఎలాగైతే ఎలక్ట్రిసిటీ అంతటా వ్యాపించినప్పటికీ కూడా అంతటా ఎలక్ట్రిసిటీని తెలుసుకోగలమా? ప్లగ్ పాయింట్లోనే కదా ఎలక్ట్రిసిటీని తెలుసుకోగలుగుతాం. ఆ స్టార్టర్ పెడితే ఎలక్ట్రిసిటీ ఉందా లేదా అని తెలిసిపోతుంది. ప్లగ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు మన మైండ్ ప్లగ్ పాయింట్. ఆత్మని తెలుసుకోవడానికి, ఎలక్ట్రిసిటీని తెలుసుకోవడానికి ఎలాగైతే ఈ ప్లగ్ పాయింట్ వల్ల తెలుసుకోగలుగుతావో అదేవిధంగా ఈ ఆత్మని తెలుసుకోవాలంటే ప్లగ్ పాయింట్ ఏమిటండి? మన మనస్సు. ఆ మనస్సే ఒక ప్లగ్ పాయింట్ అన్నమాట. అక్కడ తెలుసుకోగలుగుతావు. మరి ఆత్మ అందరిలో ఉంది కదండి, అందరికీ మనస్సు ఉంది కదండి. అంటే అందరిలో ఉన్నప్పుడే, అంతటా ఉన్నప్పటికీ కూడా 5 వోల్ట్స్ బల్బు 1000 వోల్ట్స్ బల్బు ఉంటుంది చూసారా. అలాగే జ్ఞానిలో అది ఎక్కువగా మేనిఫెస్ట్ అవుతుంది. అంతే తేడా. ఆత్మ ఉన్నప్పటికీ కూడా అది వ్యక్తమయ్యేది జ్ఞానిలో మాత్రమే. అందుకని ఇది ప్లగ్ పాయింట్ అన్నమాట మనస్సులో. అందుకని ఇప్పుడు సమాధిలోకి వెళితే ఏం చేస్తారు? చిత్తవృత్తి నిరోధ. ఇక్కడ చూడండి, ఎక్కడ వేదాంతం అనేటువంటిది అష్టాంగ యోగం కెనాట్ ఎంటర్ ఇంటూ వేదాంత. అష్టాంగ యోగం స్టెప్స్ ప్రాక్టీస్ డిసిప్లిన్ మాత్రమే తీసుకుంటాం, కానీ ఆ యోగా ఫిలాసఫీ మాత్రం తీసుకోం. ఎందుకంటే యోగా ఫిలాసఫీలో పతంజలి ఏం చెప్తారంటే చిత్తవృత్తి నిరోధ యోగ అంటారు. నీ చిత్తాన్ని నిరోధన చేసేసేయి, మనస్సుని యూ హ్యావ్ టు మేక్ ఇట్ స్పెల్ బౌండ్ అన్నాడు. స్టాప్ ద మైండ్. స్టాప్ ద మైండ్ అంటే ఇక్కడ మనసా వేదితవ్య అని చెప్పారే, మరి ఏమిటి కాంట్రడిక్షన్ అన్నారు. అదే కాంట్రడిక్షన్. అందుకని యోగా ఫిలాసఫీ ఈజ్ అగెయిన్స్ టు ద వేదాంత అన్నారు. ఆ డిసిప్లిన్స్ని ఫాలో అవుతాం. ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం అవన్నీ పర్వాలేదు, మంచిదే డిసిప్లిన్స్. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు. కానీ ఈ మనస్సు నిగ్రహం చేయడం, మనస్సును ఆపడం అనేటువంటిది అక్కడ ఆ యోగా ఎక్కడ తప్పుగా ఆ యొక్క ఫిలాసఫీ డెవలప్ అయిందంటే ఆ విషయంలో. అందుకని యోగ అభ్యాసం వల్ల కూడా ఆత్మను తెలుసుకోలేము. ఎందుకంటే మనస్సు ద్వారా తెలుసుకోవలసి ఉన్నది. యోగాలో మనస్సుని నిరోధించమని చెప్పబడింది, కాబట్టి రెండు విరుద్ధం ఉన్నారు. అర్థమైందా? చిత్తవృత్తి నిరోధ అని చెప్పేది వేదాంతానికి అగేనిస్ట్, అది వ్యతిరేకం అన్నమాట. స్వామిని మీరు యోగా టీచరే కదా, మరి యోగా కూడా చెప్తారు కదా అన్నారు. నేను యోగా చెప్పేది ఇందుకోసమే. యోగా ఆ అభ్యాసం అంతా కూడా ఇస్ ద బెస్ట్ డిసిప్లిన్ టు గెట్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, మనస్సు, శరీర ఆరోగ్యం, మనస్సు దృఢత కోసమే అష్టాంగ యోగం. కానీ ఆ మనస్సు నిరోధించనే విషయం వచ్చినప్పుడు యోగాను వదిలిపెట్టేస్తాం. ఈ విషయం చెప్పడానికి ఇంకా యోగా చెప్తున్నాను నేను అందరికీ. ఈ విషయం చెప్పడం కోసమే ఐ వాంట్ టెల్ దీస్ పీపుల్. ఈ నేను యోగా అభ్యాసం చేసినప్పటికీ కూడా మనసును నిరోధించడం అనేటువంటిది అది అక్కడ వరకే మనం అంతవరకు డిసిప్లిన్స్ వారికే తీసుకోవాలి, కానీ ఈ విషయాన్ని తీసుకోకూడదు. కానీ ఈ విషయం చెప్పాలి యోగ అభ్యాసం చేసే వాళ్ళందరికీ. అది యస్మిన్ ప్రాణ పంచధా సంవివేశ ప్రాణైశ్చేత్తం సర్వమోతం ప్రజానాం. ఓతం అంటే వ్యాపించి ఉన్నది అని అర్థం. ఎక్కడంటే ప్రాణై తం ప్రజానాం, అన్ని జీవరాశుల్లో అని అర్థం. అన్ని జీవరాశుల్లో ప్రాణై సహా అంటే ప్రాణంతో, ప్రజానాం సర్వం చిత్తం అందరి మనసుల్లో ఓతం అంటే వ్యాపించి ఉన్నది, అందరి మనస్సుల్లో ఈ ఆత్మ వ్యాపించి ఉన్నది. సర్వం చిత్తం, మన మనస్సు అంతా కూడా ఈ ఆత్మ ద్వారానే వ్యాపింపబడి ఉన్నది. తర్వాత ఓతం అంటే ఇంటర్పెనెట్రేటెడ్ అని అర్థం. ఎలాగైతే పాలల్లో వెన్న ఉంది కదండి, వెన్న అంతటా వ్యాపించి ఉన్నదా లేదా, అలాగే మనస్సులో ఈ శరీరంలో ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. అలాగే ఇప్పుడు ఒక అగ్గి కాష్టం ఉంటుంది చూసారా, ఎండు కట్టెలు, అది మండుతూ ఉంటే ఫుల్గా మండుతుందండి, అగ్ని అంతటా ఉన్నదా లేదా, అందులో అంతటా వ్యాపించి ఉన్నది అగ్ని. అదేవిధంగా ఆత్మ అంతటా వ్యాపించి ఉన్నది. అందుకని అక్కడ ఇక్కడ అని ఒక పాయింట్లో వెతకవాకు, ఇటు లభ్యమయ్యే చోటని తెలుసుకుని తర్వాత అంతటా ఉన్నదని చెప్పి తెలుసుకోగలుగుతావు. ఓతం యస్మిన్ విశుద్ధే ఏషః ఆత్మా విభవతి. ఎప్పుడైతే ఈ మనస్సు యస్మిన్ విశుద్ధే, ఎప్పుడైతే ఈ మనస్సు శుద్ధమవుతుందో, యస్మిన్ అంటే ఏ శరీరంలో అయితే, ఎక్కడైతే ఈ పంచప్రాణాలు వ్యాపించి ఉన్నాయో అక్కడ ఆ మనస్సు శుద్ధమైన మనస్సు. విశుద్ధే ఏషః ఆత్మ, ఈ ఆత్మస్వరూపం విభవతి అంటే తెలుస్తుంది అని అర్థం. విభవతి అంటే పుడుతుంది అని కాదు అర్థం. వివిధం భవతి స్వభావేన వివిధం భవతి. వివిధం అంటే ఏమిటండి, కన్ను ద్వారా తెలుసుకోగలుగుతాం, కళ్ళు చూస్తున్నాయి కదా ఆత్మ ద్వారానే, ముక్కు వాసన చూస్తోంది ఆత్మ ద్వారానే, చెవులు వింటున్నాయి ఆత్మ ద్వారానే, మనసు ఆలోచిస్తున్నది ఆత్మ ద్వారానే, చేతులు పనిచేస్తున్నాయి ఆత్మ ద్వారానే, ఇదంతా వివిధం కదండి. వివిధంగా అంటే అనేక రకాలుగా ఆ ఆత్మస్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. ప్రతి ఒక్క కదలికలో కూడా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు. కాబట్టి పశ్యన్ శృణన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ విసృజన్ గృహన్. చూస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నది, నేనే ఆత్మని ఈ కంటి ద్వారా చూస్తున్నాను. ఎవరు వింటున్నారు, నేనే ఆత్మని ఈ చెవు ఇంద్రియం ద్వారా మనస్సు ద్వారా వింటున్నాను. ఎవరు వ్రాస్తున్నది, నేనే ఆత్మని ఈ శరీరం ద్వారా ఈ చెయ్యి ద్వారా వ్రాస్తున్నాను. ఇలాంటి భావన కలగాలి మనకు. ఎవరు తింటున్నది, నేనే ఆత్మని ఈ ముఖం ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తున్నాను. ఆ విధంగా అది విభవతి అంటే ఎవిడెంట్ అన్నమాట. ఎవ్రీ ప్లేస్ ఇట్ ఈస్ ఎవిడెంట్. ఐఆమ్ ఎవిడెంటా కాదా, నేనున్నాను అనేటట్టు మీకు ఎవిడెంటా కాదండి. ఎలా ఎవిడెంట్, సెల్ఫ్ ఎవిడెంట్ ఆర్ నాట్ ఆర్ డిపెండెంట్లీ ఎవిడెంట్? సెల్ఫ్ ఎవిడెంట్, నేను ఉన్నాను అనేటువంటిది స్వతంత్రంగా లభిస్తున్నటువంటి జ్ఞానం కదా. మీరు ఎవరిని అడగరు పక్క వాళ్ళని, ఏ నేనున్నానా లేనా చెప్పు కొంచెంసేపు, ఎవరికైనా సందేహం వచ్చిందండి ఇక్కడ? రాదనుకుంటాను. అది స్వయం విభాతి అంటే. కాబట్టి నేను శరీరం అనే భావన పోవాలి కొంచెం 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 మనిషికి. తర్వాత మంత్రం,
యం యం లోకం మనసా సంవిభాతి. విశుద్ధ సత్వః కామయతే యాంశ్చ కామాన్ తం తం లోకం జయతే తాంశ్చ కామాన్ తస్మాదాత్మజ్ఞం హ్యర్చయేత్ భూతి కామః.
ఈ మంత్రంలో కూడా ఒక సాధన చెప్పబడుతోంది. జ్ఞానం పొందాలి అని గనక కోరిక ఉంటే నీకు, ఆ జ్ఞానం పొందినటువంటి ఆత్మజ్ఞుల్ని అర్చన చెయ్యి అని చెప్తోంది. తస్మాత్ ఆత్మజ్ఞం హి అర్చయేత్. అర్చయేత్ మీన్స్ అర్చన చెయ్యి అని. ఏమిటండి అర్చన చేయడం? పూలు కొనుక్కు రమ్మంటారా? ఇప్పుడు మీకు అర్చన చేయమంటారా? ఏమిటి అని శంకరాచార్య వారు రాస్తారు. అర్చయేత్ అంటే పాద ప్రక్షాళన ద్వారా, శుశ్రూష ద్వారా అర్చయేత్ అన్నారు. పాద ప్రక్షాళన అంటే ఆ జ్ఞాని పాదాలు కడగడం వల్ల. శుశ్రూష అంటే దయానంద స్వామీజీ చెప్తారు, శ్రోతుం ఇచ్చుహు అంటే శ్రవణం చేయడమే శుశ్రూష. పరమానంద శిష్యులాగా ఆ కాలు ఈ కాలు పట్ల చేయక్కర్లేదు. నిజమైన శుశ్రూష అంటూ ఏదైనా ఉంటే, సేవ అంటూ ఉంటే గురువుకి ముందు శ్రవణం చేయడమే. గురువు చెప్పే విషయాన్ని వినాలి శ్రద్ధతో. అది చేయకుండా ఎంత శుశ్రూష చేసినా కూడా ఈ అజ్ఞానం పోదు. ఈ అజ్ఞానం పోకపోగా గురువు మీద అభాండాలు కూడా వేస్తాం. అందుకని నాయన నువ్వే శుశ్రూష చేయొద్దు, ఫస్ట్ విను శాస్త్రం, తర్వాత ఏదైనా చేయదలుచుకుంటే పాద ప్రక్షాళనమో నమస్కారమో సాష్టాంగ నమస్కారమో గురుదక్షిణో నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు సత్కారం చేయి గురువుని. ఇవేమి చేయకుండా, అసలు శుశ్రూష చేయకుండా, శ్రోత అంటే శ్రవణం చేయకుండా మిగతా శుశ్రూషలు చేస్తేనండి మహాప్రమాదం. ఇప్పుడు వస్తున్నారు కదా స్వాములు అందరూ, అందరూ శుశ్రూష శుశ్రూష అని చెప్పి శ్రవణం లేదు ఎక్కడ, టీచింగ్ లేని చోట ప్రమాదం. ఎప్పుడైనా సరే ఏ గురువైనా సరే విద్యాబోధన ఉండాలి. ఆత్మ విద్యాబోధన ఉన్న చోటే ఏ గురువైనా రాణిస్తాడు, లేకపోతే ఆ గురువుకి మహాప్రమాదం, డేంజర్ అని అర్థం. విద్య అంతే, ఇంతకంటే ఇంకేం ఉండకూడదు. టీచింగ్ 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 అన్నారు. ఎంతసేపటికి శ్రవణం చేస్తూ ఉండాలి విద్యార్థి, ముముక్షువు ఆ గురువు చెప్తూ ఉండాలి అంతే. అవన్నీ సెకండరీ. పాద ప్రక్షాళన చేయడం, పూర్ణ కుంభంతో ఆహ్వానించడం, ఇవన్నీ కూడా చేస్తే చేయొచ్చు. శ్రవణం అనేది ముఖ్యం, ఇవన్నీ కూడా సెకండరీ. అర్చయేత్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎంత ముఖ్యమైన శ్లోకం ఇది, యం యం లోకం మనసా సంవిభాతి భూతి కామః. ఈ అజ్ఞాని మోక్షం కావాలనుకునే వ్యక్తి భూతి కామః అంటే ఏదైనా కోరుకునే వ్యక్తి, ప్రాపంచిక విషయాలు ఫలం కోరుకునే వ్యక్తి భూతి కామః అంటే వరల్డ్లీ డిజైర్స్ అంటాం. ప్రాపంచికమైనటువంటి కోరికలు ఏవైనా తీరాలి అని అనుకుంటే ఆ వ్యక్తి అనుకుంటే ఏం చేయాలట, భూతి కామః తం తం లోకం జయతే తాంశ్చ కామాన్. ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాయిట. యం యం లోకం విశుద్ధ సత్వః సంవిభాతి అంటే ఏ లోకమును విశుద్ధ సత్వ అంటే జ్ఞాని విద్వాన్, విశుద్ధ సత్వ అంటే దోషాలు క్షీణించినటువంటి వ్యక్తి, ఆ పంచక్లేశాలు క్షీణించినటువంటి వ్యక్తి. ఏ వ్యక్తిలో అయితే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ లేకుండా ఉంటాయో, అహంకారము, శరీరాభిమానము, కోపం, తాపం, ఈర్ష, అసూయ ఇవన్నీ లేకుండా ఉంటాయో, విశుద్ధ సత్వ విజ్ఞాని, జ్ఞాని, విద్వాన్. సంవిభాతి అంటే అతను కోరుకుంటాడు అన్నమాట, సంకల్పం. సత్య సంకల్పుడు కదా జ్ఞాని, శుద్ధమై ఉండడం వల్ల ఎప్పుడు సత్య సంకల్పమే చేస్తాడు. అటువంటి జ్ఞాని దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని ఏదైనా మనసులో మనకి ఇది కావాలని మనం కోరుకున్నామంటే అది నెరవేరుతుంది అని చెప్తున్నారు. మనసా సంవిభాతి విత్ హిజ్ మైండ్ అనమాట, బికాస్ ఇట్ ఈస్ వెరీ ప్యూర్ మైండ్. జ్ఞాని మైండ్ ఈజ్ వెరీ 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 ప్యూర్, శుద్ధమైనటువంటి మనస్సు. అందులో వచ్చే సంకల్పాలన్నీ కూడా శుద్ధ సంకల్పాలు. అందులో ఒకసారి సంకల్పం వచ్చింది అంటే అది జరిగి తీరుతుంది. ఎందుకంటే అటువంటి శుద్ధమైన మనస్సులో సత్య సంకల్పవాన్ అని అర్థం. అందుకని జ్ఞాని శుశ్రూష విభూతిప్రద అన్నారు. జ్ఞానికి శుశ్రూషం చేయడం వల్ల విభూతిప్రద అంటే మనకు విభూతి అంటే ఈ విభూతి కాదండి, మనకి ఇంట్లో అనారోగ్యంతో బాధపడుతున్నారనుకోండి అది పోతుంది, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి అది పోతుంది, ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పోతాయి మనకి. ఎప్పుడూ అన్నారు ఈ యొక్క జ్ఞాని దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సినవి మనం సమర్పించుకోవడం, వారికి ప్రీతి కలిగేటట్లు చేయడం, మన యొక్క ఇష్టతని, మన అభిమానాన్ని, మన ప్రేమని తెలుపుకోవాలన్నమాట. ఏదో విధంగా నువ్వు ఎలా తెలుపుకోగలిగితే అలా తెలుపుకో. నమస్కారం చేసే తెలుపుకుంటావో, పాద ప్రక్షాళనం చేసే తెలుపుకుంటావో, క్లాసుకు వెళ్ళి కూర్చొని విని 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 ప్రసన్నం చేసుకుంటావో, అది నీ ఇష్టం. ఇలా చెయ్యాలని ఎవరు చెప్పరు. నీ మనసుకి ఎలా తోస్తుందో అలా చెయ్యి. నాకు ఈ సమస్యలు ఉన్నాయి, అజ్ఞానం ఉంది, ఇంట్లో ఈ బాధలు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ పోవాలి అని చెప్పి ఆయన దగ్గర కూర్చొని మనసులో తలుచుకుంటేనే చాలు, నువ్వు బయటికి వెళ్ళి అడగక్కర్లేదు. ఆయన దగ్గర కూర్చొని మనసులో తలుచుకున్నావంటేనే అవన్నీ తీరిపోతాయి. ఎలా తీరుతాయండి అన్నారు. ఎందుకంటే ఆ జ్ఞాని శుద్ధమైన మనస్సు కలవాడు కదా, సత్య సంకల్పుడు కదా, ఆయన ముందు కూర్చొని నీ యొక్క మనస్సుని పరిపూర్ణంగా నువ్వు సమర్పించుకున్నావు కదా, ఆ యొక్క తపశక్తి, ఆ సత్య సంకల్ప శక్తి, దాని యొక్క శక్తి వల్ల నీలో ఉన్నటువంటి బాధలన్నీ పోతాయి అని అర్థం. అంత మహాత్మ్యం ఉంది. అందుకనే తత్వబోధలో చూసాం మనం, ఎవరైతే జ్ఞానిని నిందిస్తారో, అవమానపరుస్తారో, ఆ జ్ఞాని చేసిన పాపం ఏదైనా ఉంటే ఆగామి పాపం కానీ సంచిత పాపం కానీ వాళ్ళకి పోతుంది. ఆగామి పాపం పాపం ఆ నిందించే వాళ్ళకు పోతుంది. ఎవరైతే జ్ఞానిని స్తుతిస్తారో, పూజ చేస్తారో, వాళ్ళకి ఆ జ్ఞాని యొక్క పుణ్యం పోదు వాళ్ళకి వెళుతుంది. జ్ఞాని యొక్క పుణ్యం వాళ్ళకి పొగిడే వాళ్ళకి, అర్చన చేసే వాళ్ళకి, స్తుతి చేసే వాళ్ళకి వెళుతుంది. నిందించే వాళ్ళకి ఆ జ్ఞాని యొక్క పాపం వెళుతుంది. కావాలని పాపం చేయరు, తెలిసి తెలియక ఏదైనా పాపం ఉంటే ఆగామి కర్మల్లో కొంచెం ఉంటే అది వాళ్ళకి పోతుంది. అందుకని మన వాళ్ళు చెప్తారు, ఎప్పుడు జ్ఞానిని నిందించవాకు, నాకు తెలియదు అని చెప్పు అంతే, అంతేగాని నిందించవాకు. ఏ పుట్టలో ఏ పాము ఉండదో అంటారు చూసారా, మహాపాపం. జ్ఞానిని కనుక నిందించినా, అవమానపరిచినా ఆయనకే నష్టం లేదు. ఆయన ఎప్పుడో జ్ఞానం పొంది ఈ శరీరం తాత్కాలికంగా, పేపర్ తగలబెడితే చూసింది ఆ పేపరు ఎట్లా ఉంటుంది, పేపర్ షేప్లోనే ఉంటుంది అది, కానీ పట్టుకొని చూస్తే నుసి 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 అయిపోతుంది, దాంట్లో ఏమి ఉండదు. జ్ఞాని శరీరం కూడా అలాంటిదే, అటువంటిది అన్నమాట. కాబట్టి ఆత్మజ్ఞం అర్చయేత్ అంటే జ్ఞానిని అర్చించవలసినది, ద నోవర్ ఆఫ్ ద సెల్ఫ్. ఆత్మజ్ఞం అంటే ఏమిటి, ఆత్మని తెలుసుకున్న వ్యక్తి అని అర్థం. ఏమండి ఒక సాధారణ వ్యక్తిని ఎలా పూజిస్తామండి, ఆయన కూడా మనలాగే తింటున్నాడు, గాలి పీల్చుకుంటున్నాడు కదా, ఆయనకి సాధారణ వ్యక్తికి వెళ్ళి కాళ్ళు గడగమంటారు, పూజ చేయమంటారు, నమస్కారం పెట్టమంటారు, ఎలా చేస్తా ఉన్నారు. శాస్త్రం చెప్తున్నది చెయ్యి అన్నారు. శాస్త్రం మీద శ్రద్ధ ఉంటే, శాస్త్ర ప్రమాణం మీద నమ్మకం ఉంటే చెయ్యి. ఇంకా అర్థం కావాలి అంటే ఐదు వోల్ట్లు ఉన్న బల్బులో ఎలక్ట్రిసిటీ ఉంది, 1000 క్యాండిల్స్ అంటాం చూసారా, 1000 క్యాండిల్ బల్బ్, 1000 క్యాండిల్ బల్బ్, 1000 వోల్ట్ బల్బ్, ఇందులోనూ కరెంట్ ఉంది. కానీ ఇది ఎక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది, ఈ బల్బు తక్కువ ప్రకాశాన్ని ఇస్తుంది. నువ్వు దేన్ని ప్రిఫర్ చేస్తావు చెప్పండి? యూ ప్రిఫర్ దిస్ వన్ బికాజ్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ మ్యానిఫెస్టింగ్ మోర్ ఇన్ దిస్. అదేవిధంగా ఆత్మ అందరిలో ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానిలో అధికంగా వ్యక్తమవుతున్నది కనుక ఆ జ్ఞానికి నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఉన్నది కనుక అర్చించడమే భావ్యం, సరి అయినది అని చెప్పి మనం తెలుసుకోవాలి. అందరిలో ఆత్మ ఉందని చెప్పి అందరినీ పూజించమని కదా చెప్పాం, అందరినీ ద్వేషించమని ఎక్కడా చెప్పలేదు శాస్త్రంలో. అందరినీ పూజించాలి, అందరినీ సమానంగానే చూడాలి, అందరినీ సమానంగానే ఆత్మస్వరూపంగానే చూడు. కానీ జ్ఞాని మహా ఉన్నతమైన వ్యక్తి. ఈ అజ్ఞానికి ఆత్మ ఉన్నప్పటికీ కూడా తన ఆత్మని తెలుసుకోలేదు కదా, కానీ ఈ వ్యక్తి తెలుసుకున్నాడు. ఇప్పుడు ఎవరు ఇంపార్టెంట్ అండి? ఈ వ్యక్తిలోనూ ఆత్మ ఉంది, జ్ఞానిలోనూ ఆత్మ ఉంది, అజ్ఞానిలో ఆత్మ ఉంది. అజ్ఞానికి నేను ఆత్మనని తెలియదు, జ్ఞానికి నేను ఆత్మనని తెలుసు. ఇప్పుడు మనకే నిర్ణయించుకోవాలి ఎవరు గొప్ప. అంటే ఆత్మలో కూడా గొప్పతనాలు ఉంటాయండి, గొప్ప బలహీనం అన్నీ ఉంటాయన్నారు. ఆత్మలో గొప్పతనం లేదు, ఆ ఉపాధి, మనం చేసే ఉపాధి అంటే శరీరం. ఈ శరీరంలో ఆత్మ ఎక్కువగా ప్రకటితం అవడం వల్ల, శాస్త్రాలన్నీ చదివి ఆత్మను తెలుసుకోవడం వల్ల, రాగద్వేషాలకు అతీతుడై ఉండడం వల్ల, కామం క్రోధం అనేటివి లేకుండా మనస్సు నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, ఈ శరీరాన్ని జయించాడు, మనస్సుని జయించాడు వ్యక్తి, అందరినీ సమాన దృష్టితో చూడగలుగుతున్నాడు. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ తెలుసుకోలేదే, కాబట్టి ఈ వ్యక్తికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలా లేదా? మనం ప్రాధాన్యం అంటే ఏమిటి? తెలుసుకొని అర్థం చేసుకొని ఇవ్వాలి. కానీ ఏదో కాషాయ వస్త్రాలు వేసుకున్నారు కదా అని చెప్పి వెంటబడి ఆహా అని చెప్పి నమస్కారాలు చేయమని చెప్పలేదు, మనకున్న ఆస్తి ఎంత రాసి ఇవ్వమని అడగలేదు. చదువు, గురువు దగ్గరికి వెళ్ళి విను, అర్థం చేసుకో, నమస్కారం చేయి. నీకు ఏది శక్తి ఉంటే ఆ గురువుకి ఏది అవసరమో అది తీసుకువెళ్ళు. పండో ఫలమో ధనమో ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వు. ఇవ్వమని ఎక్కడ కండిషన్ పెట్టలేదే, ఇవ్వగలిగితే ఇవ్వు, ఇవ్వకపోతే సరే, కానీ వచ్చి విను, ఆనందం ఇవ్వడం నా యొక్క ధర్మం కనుక, తృప్తి కోసం, మన తృప్తి కోసం. భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఉట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళాం కదా. పండో ఫలమో కర్పూరమో దక్షిణం ఏదో తీసుకెళ్తాం కదా, మనకు తృప్తి కోసం. అందుకనే యస్య దేవే పరాభక్తి యా దేవే, యస్య దేవే పరాభక్తి, అంటే ఎట్లా అయితే పరమాత్మ మీద భక్తి ఉందో అదే భక్తి గురువు మీద ఉండాలి. తథా గురువు అన్నారు. అటువంటి వ్యక్తికి శాస్త్రం క్షుణ్ణంగా అర్థమవుతుంది అని అర్థం. అందుకని అర్చయేత్ భూతి కామః తాన్ కామాన్ తమ్ తమ్ లోకం అన్నారు. అంటే ఆ యొక్క నీ కోరికలన్నీ కూడా ఏదైతే కోరుకుంటావో, ఏ ఏ కోరికలు ఉన్నాయో, జయతే మీన్స్ హీ విన్స్ ఓవర్ అని అర్థం. జయతి అంటే పొందుతాడు అని అర్థం. తమ్ తమ్ లోకం అంటే ఆ కోరికలని, ఆయా మనసులో ఏదైతే పొందాలని కోరుకుంటాడో అవన్నీ పొందుతాడు మనిషి అని చెప్పి జ్ఞానికి అర్చన అనేటువంటిది ఒక సాధనగా చెప్పబడింది. అలా సాధన చేయడం వల్ల మన మనస్సు చిత్తశుద్ధిని పొందుతుంది. సో అంతఃకరణ శుద్ధి ఉండడం వల్లనే సత్య సంకల్పం వస్తుంది, సత్య సంకల్పం ఉండడం వల్లనే జ్ఞానం లభిస్తుంది. కనుక మనం కూడా ఆ జ్ఞానిని అర్చన చేయడం వల్ల మనకు కూడా సత్య సంకల్పం, శుద్ధ అంతఃకరణం కలిగి మనం కూడా మోక్షం పొందగలుగుతాం, దానివల్ల సుఖాన్ని పొందగలుగుతాం అనేటువంటి శాస్త్రం చెబుతోంది. కనుక ఆచరించు అని చెప్పి దీంతో ఈ యొక్క ఖండం పూర్తవుతుంది. తృతీయ ముండకం మొదటి ఖండం అయిపోయింది, లాస్ట్ ఖండానికి తర్వాత క్లాస్లో తీసుకుంటాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.